We continue our study in all that Jesus taught.
యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును కొనసాగిద్దాం.
And we've been looking at the Gospel of Matthew, seeking to obey the command of Jesus in the last verse of Matthew.
మనము మత్తయి సువార్తను చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో చివరి వచనములో యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ఆజ్ఞకు విధేయత చూపించడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాం.
In the great commission to go and teach others to do everything that I have commanded.
మీరు వెళ్లి నేను ఆజ్ఞాపించినదంతయు గైకొనమని వారికి బోధించమని యేసుక్రీస్తు ప్రభు గొప్ప పరిచర్యను అప్పగించారు.
And we seek to understand what Jesus commanded.
యేసుక్రీస్తు ప్రభు ఏమి ఆజ్ఞాపించారో అవి మనం తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నాం.
By studying what he taught by his life, by his words, and by the circumstances through which he led his disciples as he trained them.
ఆయన జీవితం ద్వారా, ఆయన మాటల ద్వారా బోధించినంతయు మనం చదవటానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. మరియు తన శిష్యుల జీవితంలో ఆయన అనుమతించిన పరిస్థితులు మరియు వారికి ఆయన తర్ఫీదునిచ్చిన తీరును మనం చదువుతూ ఉన్నాం.
We are now at Matthew 25. We looked in our last session at the parable of the 10 virgins.
ఇప్పుడు మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్నాం. గత అధ్యయనంలో 10 మంది కన్యకల యొక్క ఉపమానాన్ని మనం చూశాం.
5 wise and the 5 foolish.
ఐదుగురు బుద్ధిగల కన్యకలు, ఐదుగురు బుద్ధిలేని కన్యకలు.
5 wise virgins had a flask full of oil symbolizing the fullness of the Holy Spirit.
ఐదుగురు బుద్ధిగల కన్యకల దగ్గర సిద్దెల్లో నూనె నిండుగా ఉంది. అదేం సూచిస్తుందంటే పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణతను.
A heart full of love that enabled them to endure till the end.
వారి హృదయం నిండా ప్రేమ ఉంది. అదే వారు చివరి వరకు కూడా సహించడానికి దోహదం చేసింది.
That links with Matthew 24 and verse 12 and 13.
ఇది మత్తయి సువార్త 24వ అధ్యాయం 12-13 వచనాలతో సంబంధం కలిగి ఉంది.
బికాజ్ సిన్ ఇస్ గోయింగ్ ఇంక్రీస్ ఇన్ ద లాస్ట్ డేస్, మోస్ట్ పీపుల్స్ లవ్ విల్ గ్రో కోల్డ్.
ఎందుకంటే చివరి దినాల్లో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది.
ద ఫ్లేమ్ ఇస్ గోయింగ్ డై అవుట్.
ఆ మంట ఆరిపోతుంది.
అండ్ ఇఫ్ యు డోంట్ హావ్ ఎ ఫుల్నెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విదిన్ ఫ్లడింగ్ యువర్ హార్ట్ విత్ గాడ్స్ లవ్ యాజ్ ఇట్ సేస్ ఇన్ రోమన్స్ 5:5, యు విల్ నాట్ బి ఏబుల్ టు ఎండ్యూర్ టిల్ ది ఎండ్.
రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేమను నీ హృదయంలో కుమరించకపోయినట్లయితే నీవు అంతం వరకు సహించలేవు.
మత్తయి
సువార్త 24వ అధ్యాయం 13వ వచనంలో ఇక్కడ చెప్పబడింది, అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. ఐదుగురు బుద్ధిగల కన్యకలు కూడా అంతం వరకు సహించారు. ఎందుకంటే వారి సిద్దెల్లో నూనె ఉంది.
సింబలైజింగ్ ద ఫుల్నెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దట్ ఫ్లడ్స్ అవర్ హార్ట్ విత్ లవ్ ఫర్ గాడ్ అండ్ లవ్ ఫర్ వన్ అనదర్.
ఇదేం సూచిస్తుందంటే పరిశుద్ధాత్మ మన హృదయాల్లో దేవుని కొరకైన ప్రేమను మరియు ఇతరుల కొరకైన ప్రేమను కుమ్మరిస్తాడు.
దట్స్ వాట్ వి నీడ్ టు సీక్ ఫర్ ఎర్నెస్ట్లీ ఇన్ దీస్ డేస్.
దీన్నే మనము ఈ రోజుల్లో ఎంతో ఆసక్తితో వెతకాలి.
And that's the way to be prepared for the coming of the Lord.
ప్రభు యొక్క రాకడకు ఈ విధంగా సిద్ధపాటును కలిగి ఉండాలి.
To be alert for the coming of the Lord.
ప్రభు యొక్క రాకడ కొరకై మెలకువగా ఉండాలి.
It's not just keeping our good conscience, but really seeking to be filled with the Holy Spirit within and the love of God within our hearts.
కేవలం మంచి మనస్సాక్షిని మాత్రమే కలిగి ఉండటం కాదు, కానీ పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కోసం మనం చూడాలి మరియు దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో నింపబడినట్లుగా మనం చూసుకోవాలి. మనము మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనానికి వచ్చాం.
ఆల్ దీస్ పారబుల్స్ దట్ జీసస్ స్పోక్ ఆర్ ఇన్ రిలేషన్ టు బీయింగ్ ప్రిపేర్డ్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్.
యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ఉపమానాలన్నీ ఎందుకు చెప్పారంటే క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి సిద్ధపాటు కలిగి ఉండటానికి.
We saw the first one in Matthew 24 and verse 43 onwards.
మొదటి ఉపమానాన్ని మనం మత్తయి సువార్త 24వ అధ్యాయం 43వ వచనం నుండి చూశాం.
About a servant who is always ready to serve people.
అక్కడ ఒక దాసుడిని మనం చూశాము. ఎల్లప్పుడూ కూడా ప్రజలకు సేవ చేస్తూ ఉంటాడు ఆ దాసుడు.
He knows the Lord will come suddenly.
తనకు తెలుసు ప్రభు అకస్మాత్తుగా వస్తాడని.
And verse 45 onwards of chapter 24, He gives the people the food at the proper time.
45వ వచనం నుండి మనం చూసినట్లయితే తన ప్రజలకు తగిన వేళ తాను ఆహారం పెడుతూ ఉన్నాడు.
In 25 verse 1 to 13 he's talking about our personal life and our walk with God.
25వ అధ్యాయం 1 నుండి 13 వచనాల్లో మన వ్యక్తిగత జీవితం గురించి ప్రభువుతో మన నడకను గురించి ఆయన చెప్తూ ఉన్నాడు.
In verse 14 onwards he's talking about our ministry and the gifts God has given us.
14వ వచనం నుండి మన పరిచర్య గురించి ఆయన చెప్తూ ఉన్నాడు, మనకిచ్చిన తలాంతులను గురించి చెప్తూ ఉన్నాడు.
సో ఈచ్ ఆఫ్ దీస్ పారబుల్స్ హవ్ గాట్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్.
ఇందులోని ప్రతి ఉపమానము కూడా క్రైస్తవ జీవితంలోని ఒక్కొక్క కోణం గురించి చెప్తూ ఉంది.
ఫస్ట్, ఫర్ దోస్ హు ఆర్ గివెన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ గాడ్స్ హౌస్ టు సర్వ్ గాడ్స్ పీపుల్.
మొదటిదేమో దేవుని యొక్క ఇంటిలో దేవుని ప్రజలను సేవించడానికి ఎవరికైతే బాధ్యతలు అప్పగించబడ్డాయో వారి గురించి చెప్పబడింది.
ద సెకండ్ వన్ అబౌట్ ద వర్జిన్స్ అబౌట్ అవర్ పర్సనల్ లైఫ్.
రెండవది కన్యకల గురించిన ఉపమానం ఏంటంటే అది వ్యక్తిగత జీవితం గురించి చెప్పబడింది.
అండ్ ద థర్డ్ వన్ హియర్ అబౌట్ బీయింగ్ ఫెయిత్ఫుల్ విత్ ద గిఫ్ట్స్ గాడ్ హస్ గివెన్ us.
ఇక్కడ చెప్పబడిన మూడవ ఉపమానం ఏంటంటే దేవుడు మనకిచ్చిన తలాంతుల విషయంలో నమ్మకత్వం కలిగి ఉండటం.
Matthew 25:14 it says, it's like a man who's gone on a long journey.
Matthew suvartha 25th adhyayam 14th vachanamu oka manushudu deshantramunaku prayanamai vellaadu.
That's a picture of Christ who's gone on a long to heaven and is going to return after now it's 2000 years.
Idi deniki sadrisyanga undante Christ prabhu kuda paralokaniki vellaru ippatike 2000 samvatsaralu ayindi.
Who called his own slaves and entrusted his possessions to them.
తన దాసుల్ని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించారు.
ది గిఫ్ట్స్ ఆఫ్ ది స్పిరిట్ ఆర్ గాడ్స్ పొజెషన్స్, దే ఆర్ నాట్ ఆర్స్.
దేవుని యొక్క తలాంతులు అనేవి దేవుని యొక్క ఆస్తి, అవి మనవి కాదు.
హీస్ ఎంట్రస్టెడ్ దెమ్ టు us టు బి యూజ్డ్ as stewards ఫర్ హిస్ గ్లోరీ.
దేవుని యొక్క మహిమ కోసం వాటిని మనం ఉపయోగించడానికి మనల్ని గృహ నిర్వాహకులుగా ఆయన పెట్టారు.
వర్ నాట్ సపోజ్ టు యూజ్ ఎనీ గిఫ్ట్ that God gives us for our own glory.
దేవుడు మనకిచ్చిన ఏ తలాంతును కూడా మన సొంత మహిమ కోసం మనం వాడుకోకూడదు.
And yet so many people are doing that.
అయినా కూడా అనేక మంది ఈ విధంగానే చేస్తున్నారు.
They use God's gifts, whether it's a gift of preaching or healing or whatever, to get honor and glory and a lot of money for themselves.
దేవుడు వారికి ఇచ్చిన వరాలను అది బోధించడం కానీ స్వస్థపరచడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ల సొంత మహిమ కోసం, ఘనత కోసం, డబ్బు కోసం చేస్తున్నారు.
That's a sin, it's a crime.
అది పాపము, నేరము.
And then we read here that when it comes to gifts, God gives different numbers of gifts to different people.
ఇక్కడ తలాంతుల విషయానికి వచ్చేసరికి దేవుడు ఒక్కొక్కరికి అనేక రకాల తలాంతులు ఇస్తూ ఉంటారు.
Some have more and some have less.
కొంతమందికి ఎక్కువ తలాంతులు ఇవ్వబడతాయి, కొంతమందికి తక్కువ తలాంతులు ఇవ్వబడతాయి.
Not all are equal.
అందరూ సమానం కాదు.
There's another parable in Luke 19 where everybody gets the same amount.
లూకాసు వార్త 19వ అధ్యాయంలో మరొక ఉపమానం ఉంది. అక్కడ ప్రతి ఒక్కరూ కూడా సమానంగా పొందారు.
There he speaks about in Luke 19 verse 11 onwards about a man who called his slaves and gave them each of them one mina.
ఇక్కడ లూకాసు వార్త 19వ అధ్యాయం 11వ వచనం నుండి మనం చూసినట్లయితే అక్కడ యజమానుడు తన దాసులను ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్కరికి ఒక మీనా ఇచ్చాడు.
And there everybody was equal.
అక్కడ అందరూ సమానమే.
And that refers to areas in our life where we are all equal as believers.
అది మనకేం సూచిస్తుందంటే విశ్వాసులంగా మనందరము కూడా సమానంగా ఉన్న విషయాలను సూచిస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఆఫ్ us హావ్ గాట్ 24 అవర్స్ ఎ డే.
ఉదాహరణకు మనందరికీ కూడా రోజుకి 24 గంటలే ఉంటుంది.
నో వన్ హస్ గాట్ మోర్ దెన్ 24 అవర్స్.
ఎవరికీ కూడా 24 గంటల కంటే ఎక్కువగా ఉండదు సమయం.
ఇట్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్.
ఖచ్చితంగా సమానంగా ఉంటుంది అది.
వాట్ వీ డూ విత్ అవర్ టైమ్ ఇస్ అప్ టు us.
మనకున్న సమయంతో మనం ఏం చేస్తున్నాం అన్నది మనకు సంబంధించిన విషయం.
Or we can say temptation, the range of temptation is exactly the same for all human beings.
Inka cheppalante shodhanla vishayamlo kuda manushulandarki kuda oke rakamaina shodhanalu kalugutu untayi.
We are all tempted to anger and lust and selfishness and pride, etc., and bitterness and jealousy, everything.
మనందరము కూడా కోపం విషయంలో, మోహం విషయంలో, దురాశల విషయంలో, గర్వం విషయంలో, ద్వేషించే విషయంలో, అసూయ విషయంలో అందరము కూడా శోధించబడుతూ ఉంటాం.
Everyone has got the same, and different people overcome to different extents.
అందరూ కూడా సమానంగానే శోధించబడతారు, కానీ వేర్వేరు ప్రజలు వేర్వేరు స్థాయిల్లో వాటిని జయిస్తూ ఉంటారు.
But here, in this parable, he is not talking about that.
ఇక్కడ ఈ ఉపమానంలో దాని గురించి ఆయన చెప్పటం లేదు.
He's talking about different levels of gifts that he's given to different people.
వేర్వేరు మనుషులకు వేర్వేరు స్థాయిల్లో ఆయన ఇచ్చిన తలాంతుల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు.
To one he's given 5, to another 2, and to another 1.
ఒకరికేమో 5 తలాంతులు ఇవ్వబడ్డాయి, మరొకరికేమో 2 తలాంతులు ఇవ్వబడ్డాయి, మరొకరికేమో 1 తలాంత ఇవ్వబడింది.
Now, we may say, why has God given more to some and less to another?
మనం విధంగా అడగొచ్చు, దేవుడు ఎందుకు ఒకరికి ఎక్కువగా ఇచ్చారు, మరొకరికి తక్కువగా ఇచ్చారని.
That's his sovereign choice.
అది ఆయన సార్వభౌమ అధికారాన్ని బట్టి ఆయన తీసుకున్న నిర్ణయం.
We read in 1 Corinthians 12 that the Holy Spirit sovereignly chooses whom to give what to him.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12 అధ్యాయంలో మనం చదువుతాము, దేవుడు తన సార్వభౌమాధికారం చొప్పున ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో ఆ విధంగా విభజించి ఇచ్చారు.
We cannot question it.
దాన్ని మనం ప్రశ్నించలేము.
He chooses one to be an apostle and another to be just a help.
ఆయన ఒకరినేమో అపోస్తలుగా ఉండటానికి నియమించారు, మరొకరినేమో సహాయం చేయడానికి నియమించారు.
That's also a gift.
అది కూడా ఒక తలంతే.
You read in the list of gifts in 1 Corinthians 12.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఉన్న తలాంతుల జాబితాలో మనం చూసినట్లయితే ఈ సహాయం చేయటం కూడా అందులో ఉంటుంది.
So God sovereignly chooses that and we cannot decide what we want.
దేవుడు తన సార్వభౌమాధికారం చొప్పున ఆయన నిర్ణయించుకుంటాడు, కాబట్టి దాన్ని మనం ప్రశ్నించలేము.
Now the Bible does say we can all seek to prophesy.
మనందరము కూడా ప్రవచించడానికి చూడవచ్చు అని బైబిల్ చెప్తుంది.
We can't be prophets, but we can all seek to prophesy.
మనందరం ప్రవక్తలం కాలేకపోవచ్చు, కానీ మనందరం కూడా ప్రవచించడానికి చూడవచ్చు.
But other than that, it's God who sovereignly chooses to give gifts to each person and the number of gifts.
అది కాకుండా మిగిలిన తలాంతులన్నీ కూడా దేవుడు తన సార్వభౌమాధికారం చొప్పున ఒక్కొక్కరికి తన తలాంతులను విభజించిస్తారు, కొంతమందికి ఎక్కువగా ఇస్తారు, కొంతమందికి తక్కువగా ఇస్తారు.
Think of a man like the apostle Paul.
అపోస్తలులైన పౌలు గురించి మనం ఆలోచించినట్లయితే,
he was an apostle and prophet and evangelist and teacher and shepherd all rolled in one.
ఆయన ఒక అపోస్తలుడు, బోధకుడు, సువార్తికుడు, ప్రవక్త మరియు కాపరి, ఇవన్నీ కలిపి ఆయనలో ఉన్నాయి.
He had all 5.
ఆయనకు 5 తలాంతులు ఉన్నాయి.
Some have got 2, some have got 1.
కొందరికి 2 తలాంతులు ఉంటాయి, కొందరికి ఒకటే తలాంతు ఉంటుంది.
But now the thing is what we do with these gifts.
కానీ ఇప్పుడు విషయం ఏంటంటే ఈ తలాంతులతో మనం ఏం చేస్తున్నాం?
And it says here immediately the one who had received the 5 talents went and traded with them and gained 5 more talents.
ఇక్కడ మనం ఏం చదువుతాం అంటే 5 తలాంతులు పొందిన వ్యక్తి వాటిని తీసుకుని వెళ్లి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాడు.
See, it's just something immediate. He didn't waste time.
ఆ వ్యక్తి వెంటనే ఆ విధంగా చేశాడు, సమయాన్ని వ్యర్థం చేయలేదు.
It's a wonderful thing when God gives us the Holy Spirit's power in certain gifts that we immediately begin to use it to serve.
అద్భుతమైన విషయం ఏమిటంటే దేవుడు మనకు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, తలాంతులను మనకి ఇచ్చినప్పుడు మనం వెంటనే వాటితో దేవుణ్ణి సేవించడానికి ప్రయత్నిస్తాము.
To earn something for the master.
యజమానుని కోసం ఏదో ఒకటి సంపాదించాలి.
See, he wasn't earning for himself.
ఆ వ్యక్తి తన కోసం సంపాదించుకోవటం లేదు.
The 5 talents that he got was to be given to the master.
ఆయన సంపాదించిన మరి 5 తలాంతులు అవి యజమానుడికి ఇవ్వటానికే.
That's the important thing must remember.
మనం గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏది?
That when God gives us a gift and we get something from it, it's his.
దేవుడు మనకిచ్చిన తలాంతులతో మనం ఏదైనా సంపాదించినప్పుడు అది దేవుందే.
Whatever profit you get from the exercise of your gift does not belong to you, it belongs to the Lord.
ఆ తలాంతును నీవు అభ్యాసం చేయటం ద్వారా ఏదైతే ప్రయోజనం పొందావో అవన్నీ కూడా ప్రభువుకు సంబంధించినవే, నీవి కాదు.
And the one who is faithful will recognize that. He won't take the credit or glory to himself. He'll give it all to the Lord.
ఎవరైతే ఈ విషయంలో నమ్మకత్వం కలిగి ఉండి దీన్ని గుర్తిస్తారో ఆ ఘనత అంతా మహిమంతా ప్రభువుకి ఆరోపిస్తారు వారు తీసుకోరు.
సో వి ఆర్ ఎర్నింగ్ ఫర్ ద లార్డ్
కాబట్టి మనం ప్రభువు కోసం సంపాదిస్తున్నాము.
వి ఆర్ సీకింగ్ ద ప్రీఎమినెన్స్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ఎవ్రీథింగ్
అన్ని విషయముల్లో కూడా క్రీస్తే ప్రాముఖ్యంగా ఉండాలని మనం చూస్తున్నాం.
ఇన్ ద సేమ్ మేనర్ ద వన్ హూ రిసీవ్ టూ గివెన్ ఇన్ గెయిన్ టూ మోర్
అదేవిధంగా రెండు తలాంతులు పొందిన వ్యక్తి కూడా మరొక రెండు తలాంతులను సంపాదించాడు.
The same manner means he also did it immediately.
అదేవిధంగా ఆ వ్యక్తి కూడా వెంటనే ఆ పని చేశాడు.
But the one who received one talent, he went away, dug it in the ground and hid his master's money.
అయితే ఒక తలాంతు తీసుకునిన వాడు వెళ్లి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టాడు.
This is a person who has used this one talent maybe to get some honor for himself.
ఈ ఒక తలాంతు పొందిన వ్యక్తి బహుశా తన ఒక తలాంతుతో తన ఘనత కోసం దాన్ని వాడుకొని ఉంటాడు.
Dug it in the ground means he connected it to this earth.
భూమిలో తవ్వి పాతి పెట్టాడు అంటే ఈ భూ సంబంధమైన విషయాల కోసం దాన్ని వాడాడు అని.
He used it in a very earthly way.
ఎంతో భూ సంబంధంగా తలాంతును వాడాడు.
He buried it in an earthly way.
భూ సంబంధమైన విధానంలో దాన్ని పాతి పెట్టాడు.
And how do people use earthly gifts? For themselves, of course.
ఈ భూ సంబంధమైన తలాంతుల్ని ప్రజలు ఏ విధంగా వాడుకుంటారు? వాళ్ళ కోసమే వాడుకుంటారు.
They don't use it for the glory of God or for others.
దేవుని కోసం, ఇతరుల కోసం వాళ్ళు వాడరు.
Worldly minded people don't seek the glory of God.
ఈ లోక సంబంధమైన మనసు కలిగిన వ్యక్తులు దేవుని మహిమ కోసం చూడరు.
So that here is a picture of a man who had a gift.
కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఒక తలాంతు కూడా ఉంది.
And he buried it in the ground means he behaved just like worldly people with that gift.
అతడు భూమిలో త్రవ్వి పాతి పెట్టాడు అంటే అర్థం ఏంటంటే ఆ తలాంతుతో ఆ వ్యక్తి ఏ విధంగా ఉన్నాడంటే లోకానుసారంగా ఉన్నాడు.
He used it for his own glory or honor or to make money for himself or whatever it is.
తన సొంత మహిమ కోసం, ఘనత కోసం లేక డబ్బులు సంపాదించుకోవటానికో ఆ విధంగా వాడుకున్నాడు.
And there are millions of people like this.
ఈ విధంగా కొన్ని లక్షల మంది ఉన్నారు.
Or who just don't do anything with it.
అందరూ కూడా దాంతో ఏమీ చేయరు.
They God gives them a gift and just bury it and forget it.
వాళ్ళు తలాంతులు కలిగి ఉంటారు కానీ దాంతో ఏమీ చేయరు. వాళ్ళు భూమిలో త్రవ్వి పాతి పెడతారు.
Because they are busy making money or doing something else in the world.
ఎందుకంటే వాళ్ళు ఈ లోకంలో డబ్బు సంపాదించుకుంటూ లేక వేరొక పని చేసుకుంటూ దేవుని కోసం ఎటువంటి సమయము లేక తీరిక లేకుండా ఉంటారు.
సో హీ డగ్ ఇట్ ఇన్ ద గ్రౌండ్ అండ్ హిడ్ హిస్ మాస్టర్స్ మనీ.
కాబట్టి అతడు భూమిలో త్రవ్వి తన యజమాని సొమ్మును దాచిపెట్టాడు.
ఆఫ్టర్ లాంగ్ టైమ్ వర్స్ 19 ద మాస్టర్ ఆఫ్ దీస్ స్లేవ్స్ కేమ్ అండ్ సెటిల్ అకౌంట్స్ విత్ దెం.
బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకున్నాడు.
And the one who had received the 5 talents came up and brought 5 more talents saying, You entrusted me 5 talents, see I have gained 5 more talents.
అప్పుడు 5 talantulu తీసుకున్న వ్యక్తి మరి 5 talantulu తెచ్చి, అయ్యా నీవు నాకు 5 talantulu అప్పగించితివే, అవియుగాక మరి 5 talantulu సంపాదించితనని చెప్పాడు.
His master said, Well done, good and faithful slave. You were faithful with a few things. I'll put you in charge of many things. Enter into the joy of your master.
బళ్ళ నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాడు.
The one who received 2 talents came up and said, Master, you entrusted me 2 talents, see I have gained 2 more.
అలాగే 2 talantulu తీసుకున్న వాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 talantulu అప్పగించితివే, అవిగాక మరి 2 talantulu సంపాదించాను అని చెప్పాడు.
His master said, Well done, good and faithful slave. You were faithful with a few things. I'll put you in charge of many things. Enter into the joy of the Lord.
అప్పుడు అతని యజమానుడు, బళ్ళ నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాడు.
I want you to notice that the reward or commendation that he gave to the person who earned 5 and to the person who earned 2 were exactly the same.
ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, 5 తలాంతులు సంపాదించిన వ్యక్తికి, 2 తలాంతులు సంపాదించిన వ్యక్తికి ప్రభు ఇచ్చిన బహుమానము కాని ప్రశంస కాని రెండు ఒకటే.
సో వెన్ సమ్మన్ ఎర్న్స్ 2 అండ్ యు సీ దిస్ మ్యాన్స్ గాట్ 2,
ఒక వ్యక్తి 2 తలాంతులు సంపాదించినప్పుడు, ఈ వ్యక్తి 2 తలాంతులు సంపాదించాడు అని నీవు చూసినప్పుడు,
అండ్ సమ్మన్ ఎల్స్ గాట్ 5, యు థింక్ దట్ మ్యాన్స్ గాట్ మోర్,
మరొక వ్యక్తి 5 తలాంతులు సంపాదించడం నువ్వు చూస్తే ఆ వ్యక్తి దగ్గర ఎక్కువ ఉన్నాయని నువ్వు అనుకుంటావు.
అండ్ యెట్ ఇన్ గాడ్స్ ఐస్ దే ఆర్ ద సేమ్,
కానీ దేవుని దృష్టిలో ఇద్దరు సమానమే.
అండ్ దట్స్ వై ద వన్ హూస్ గాట్ 5 షుడ్ నాట్ లుక్ డౌన్ అపాన్ ద వన్ హూస్ గాట్ 2 ఆర్ థింక్ హిస్ బెటర్.
అందుకే 5 తలాంతులున్న వ్యక్తి 2 తలాంతులున్న వ్యక్తిని చూసి నేనేదో గొప్పవాణ్ణి అని అతన్ని తక్కువగా చూడకూడదు.
బికాజ్ గాడ్స్ గివెన్ హిమ్ మోర్, దట్స్ వై హి గాట్ మోర్.
దేవుడు అతనికి ఎక్కువగా ఇచ్చాడు కాబట్టి అతని దగ్గర ఎక్కువగా ఉన్నాయి.
గాడ్స్ గివెన్ దిస్ మ్యాన్ లెస్, సో హి ఇస్ ఎక్స్పెక్టింగ్ లెస్ ఫ్రమ్ హిమ్.
దేవుడు ఈ వ్యక్తికి తక్కువగా ఇచ్చాడు కాబట్టి ఆ వ్యక్తి దగ్గర నుండి కూడా తక్కువగానే ఆశిస్తాడు.
అండ్ అల్టిమేట్లీ ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ పర్సంటేజ్,
కాబట్టి మొత్తానికి ఇది ఎంత శాతము అన్నదానికి సంబంధించింది.
ఇఫ్ యూ గాట్ 2 from 2 యూ గాట్ 100%.
నీకు 2 ఇచ్చినప్పుడు నీవు 2 సంపాదిస్తే అది 100%.
యూ గాట్ 5 from 5 యూ గాట్ 100%.
నీకు 5 ఇచ్చినప్పుడు నీవు 5 సంపాదించినట్లయితే అది కూడా 100%.
నౌ ద 5 man with 5 talents had got only 2. He had got only 40%.
కానీ ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇస్తే ఆ వ్యక్తి కేవలం 2 తలాంతులే సంపాదించినట్లయితే అది కేవలం 40%.
ఇట్ మీన్ మచ్ లోవర్ దెన్ ద మ్యాన్ హూ ఎర్న్ 2.
2 తలాంతులు ఇచ్చిన వ్యక్తి 2 సంపాదించిన వ్యక్తి కంటే కూడా అప్పుడు ఈ వ్యక్తి తక్కువగా సంపాదించిన వాడవుతాడు.
అండ్ దిస్ టీచెస్ us that we cannot compare our results of our service with one another.
కాబట్టి ఇది మనకేం బోధిస్తుందంటే, మనము చేసిన సేవ యొక్క ఫలితాలను ఒకరితో ఒకరం పోల్చి చూసుకోకూడదు.
Unfortunately, among Christians, there's a lot of comparison.
దురదృష్టవశాత్తు క్రైస్తవుల మధ్య ఈ పోల్చుకోవటం అనేది ఎంతో ఉంది.
One church compares itself with another church and
ఒక సంఘం మరొక సంఘంతో పోల్చి చూసుకుంటూ ఉంటుంది.
Secretly, not openly, it's too crude to do it openly.
వాళ్ళు రహస్యంగా ఆ విధంగా పోల్చుకుంటూ ఉంటారు. బహిరంగంగా చెప్పరు, బహిరంగంగా చెప్తే అది బాగుండదు.
అండ్ సీక్రెట్లీ వన్ ప్రీచర్ కంపేర్స్ హిస్ మినిస్ట్రీ విత్ సంబడి ఎల్సెస్.
ఒక బోధకుడు తన పరిచర్యను ఇంకొక బోధకుని యొక్క పరిచర్యతో రహస్యంగా పోల్చి చూసుకుంటూ ఉంటాడు.
థింగ్స్ హీస్ అకాంప్లిష్ సో మచ్ ఫర్ ద లార్డ్,
నేను దేవుని కోసం ఎంతో సాధించాను అని ఆలోచిస్తూ ఉంటాడు.
It's very difficult to assess, almost impossible.
కాబట్టి ఆ విధంగా మనం పోల్చి చూసుకోకూడదు, ఎందుకంటే ఆ విధంగా తెలుసుకోవటం మనకు అసాధ్యం.
Because God alone knows how much he's given us.
ఎందుకంటే దేవుడు మనకు ఎంత ఇచ్చాడు అనేది దేవునికి మాత్రమే తెలుసు.
And it's percentage that matters, not how much we got.
మనం ఎంత సంపాదించామో అన్నది కాదు, ఎంత శాతం సంపాదించామో అన్నది ముఖ్యం.
Not whether you got 2, 3 or 4 talents.
మనం 2, 3, 4 talents సంపాదించామా అన్నది కాదు.
బట్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ దాట్, వాట్ పర్సెంటేజ్ ఇస్ దాట్ ఆఫ్ వాట్ గాడ్ గేవ్ us.
దేవుడిచ్చిన దాంట్లో మనం సంపాదించింది ఎంత శాతం అన్నదే ముఖ్యం.
ఇఫ్ వి గాట్ 5 and we got gave us 5, ఇట్స్ 100%.
దేవుడు మనకు 5 తలాంతులు ఇచ్చినట్లయితే, మనం 5 తలాంతులు సంపాదించినట్లయితే అది 100%.
అండ్ ఇఫ్ గాడ్ గేవ్ దాట్ మ్యాన్ ఓన్లీ 2 అండ్ హీ గాట్ 2, దట్ బి 100%.
దేవుడు ఒక వ్యక్తికి 2 తలాంతులు ఇచ్చినట్లయితే, ఆ వ్యక్తి మరొక 2 తలాంతులు సంపాదించినట్లయితే అది కూడా 100%.
అండ్ ద మ్యాన్ హూ గాట్ 1, ఆల్ హీ నీడెడ్ టు డూ వాస్ గెట్ 1 more.
ఒక వ్యక్తికి 1 talent ఇవ్వబడినట్లయితే ఆ వ్యక్తి చేయవలసిందల్లా మరొక 1 talent సంపాదించటమే.
హీ గెట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ రివార్డ్ అండ్ కామెండేషన్ యాజ్ ది అదర్ 2.
అప్పుడు మిగిలిన ఇద్దరుకు కూడా ఎటువంటి బహుమానం లభిస్తుందో, ఎటువంటి ప్రశంస లభిస్తుందో అదే విధంగా ఈ వ్యక్తి కూడా లభిస్తుంది.
సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు రికగ్నైజ్ దిస్, దట్ ఎనీ టైప్ ఆఫ్ కంపారిజన్ ఆఫ్ అవర్ ఓన్ మినిస్ట్రీ అండ్ ఎస్పెషలీ ది సక్సెస్ ఇన్ అవర్ మినిస్ట్రీ విత్ సంబడీ ఎల్సెస్ ఇస్ అబ్సల్యూట్లీ ఫూలిష్.
కాబట్టి దీన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, మన పరిచర్యను బట్టి కానీ మన పరిచర్య వలన కలిగిన ఫలితాన్ని కానీ ఇతరులతో పోల్చి చూసుకోవటం అనేది ఎంతో బుద్ధిహీనత.
ఇట్ సేస్ హియర్ ఫర్దర్ వెన్ ద మాస్టర్ కేమ్ టు ద పర్సన్ హూ హాడ్ 1 talent.
ఇక్కడ ఇంకా చెప్పబడింది, యజమానుడు ఆ 1 talent ఇచ్చిన వారి దగ్గరకు వచ్చాడు.
దిస్ మ్యాన్ కేమ్ with the one talent and said, Master, I knew you to be a hard man, reaping where you did not sow, gathering where you scattered no seed. Verse 24.
24వ వచనము. ఒక తలాంతు తీసుకున్న వ్యక్తి యజమాను దగ్గరకు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయివాడువు, చల్లని చోట పంట కూర్చుకొను కఠినుడు అని నేను ఎరుగుదును.
Verse 25, I was afraid and went away and hid your talent in the ground. So here, see, what you have is yours.
25వ వచనము. కనుక నేను భయపడి వెళ్లి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పాను.
His master answered and said, You wicked, lazy slave. You knew I reap where I did not sow and gather where I scattered no seed.
అందుకు అతని యజమానుడు వాని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడును, చల్లని చోట పంట కూర్చుకుని వాడునని నీవెరుగుదువా.
Then you ought to at least put my money in the bank. On my arrival, I would have received my money back with some interest.
అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందనే అని చెప్పాను.
So take away the talent from him and give it to the one who has the 10 talents.
ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 talents గలవానికి ఇయ్యుడి అని చెప్పాడు.
What have we learned from this?
దీని నుండి మనం ఏమి నేర్చుకున్నాం?
The Lord says, I gave you something.
ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను నీకు కొంత ఇచ్చాను.
And here the reason why this one person, if what he's saying is the truth, we don't know whether he's speaking the truth.
ఇక్కడ ఆ వ్యక్తి చెప్తున్న దానికి కారణం ఏంటంటే, ఆ వ్యక్తి నిజం చెప్తున్నాడో లేదో మనకు తెలియదు కానీ.
But anyway, he says here, I knew you to be a hard man.
ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీవు కఠినుడవని నేను ఎరుగుదును అని అంటున్నాడు.
He had a wrong concept of God.
ఇక్కడ ఆ వ్యక్తి దేవుని ఎడల తప్పుడు భావనను కలిగి ఉన్నాడు.
That's why he buried the talent.
అందుకే తన తలాంతుని పాతిపెట్టాడు.
He thought God was a hard, demanding taskmaster who reaped where he had sowed nothing.
దేవుడు ఎంతో కఠినుడు, ఎంతో డిమాండ్ చేసే వ్యక్తి అని ఆ విధంగా అర్థం చేసుకున్నాడు. ఆయన చల్లని చోట పంట కోసేవాడు అని ఆ వ్యక్తి అర్థం చేసుకున్నాడు.
God isn't like that.
కాని దేవుడు అలాంటి వాడు కాదు.
God is so tender, compassionate, totally understanding, forgiving.
దేవుడు ఎంతో కనికరం గలవాడు, మృదువైన వాడు, పూర్తిగా మనం అర్థం చేసుకునేవాడు, క్షమించేవాడు.
He's not a hard person at all.
దేవుడు కఠినుడు కానే కాదు.
See, when we have a wrong concept of God,
దేవుని గురించిన తప్పుడు భావనను మనం కలిగి ఉన్నప్పుడు,
the result is that we waste our life.
దాని ఫలితం ఏంటంటే, మన జీవితాన్ని మనం వ్యర్థం చేసుకుంటాం.
And we waste the talents God has given us.
దేవుడు మనకిచ్చిన తలాంతులను మనం పాడు చేసుకుంటాం.
So it's very, very important to have a proper understanding of God as a very loving father.
కాబట్టి దేవుడు ప్రేమగల తండ్రి అని మనం అర్థం చేసుకోవటం ఎంతో ఎంతో ప్రాముఖ్యమైన విషయం.
Do you know God is a very, very loving father?
నీకు తెలుసా దేవుడు ఎంతో ప్రేమగల తండ్రి అని?
That is so important if you are to be effective in our service.
మనం చేసే సేవలో ఎంతో ప్రభావవంతంగా ఉండాలి అంటే దీన్ని అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యం.
And if you are to be ready for the coming of the Lord.
క్రీస్తు యొక్క రాకడకు సిద్ధపాటు కలిగి ఉండాలంటే కూడా ఇది ఎంతో ప్రాముఖ్యం.
Everything hinges on knowing the true nature of God.
దేవుని యొక్క నిజమైన స్వభావాన్ని తెలుసుకోవటాన్ని బట్టే సమస్తము కూడా ఉంటుంది.
And there are many, many Christians who think of God as a very hard, legalistic person.
అనేక మంది క్రైస్తవులు దేవుని గురించి ఏ విధంగా ఆలోచిస్తారంటే, ఆయన ఎంతో కఠినుడు, ఎంతో అక్షరానుసారంగా ఉండేవాడు అనుకుంటారు.
Sticky about rules.
ఆయన ఎప్పుడు రూల్స్ గురించి మాట్లాడతాడని అనుకుంటారు.
And the reason is because that is how many preachers have portrayed him.
దానికి కారణం ఏంటంటే, అనేక మంది బోధకులు దేవుణ్ణి ఆ విధంగానే చూపించారు కాబట్టి.
The way many preachers are sticky about little rules gives people the impression that God is like that.
అనేక మంది బోధకులు చిన్న చిన్న రూల్స్ ని పెట్టి వాటిని ఎంతో గట్టిగా అమలు చేస్తూ ఉంటారు, దేవుడు కూడా అలానే ఉంటాడని ప్రజలు అనుకుంటారు.
God is not like that.
కానీ దేవుడు ఆ విధంగా ఉండడు.
God is totally unlike any preacher you have ever seen.
నీవు చూసిన ఏ బోధకుడి కంటే కూడా దేవుడు ఎంతో వేరుగా ఉంటాడు.
He is the kindest and most compassionate person in the universe.
ఈ విశ్వంలో కల్లా అత్యంత కనికరం గలవాడు, దయగలవాడు దేవుడు.
A person who is very easy to talk to.
ఎంతో సులభంగా మాట్లాడగలిగిన వ్యక్తి దేవుడు.
One who understands everything about us.
మనల్ని గురించి సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగిన వాడు దేవుడు.
Like a father has compassion on his children, so the Lord has compassion on those who fear him, the Bible says.
తండ్రి తన పిల్లల యెడల ఏ విధంగా జాలి కలిగి ఉంటాడో తన యందు భయభక్తులు గల వారి పట్ల దేవుడు కూడా అదే విధంగా జాలి కలిగి ఉంటాడని బైబిల్ చెప్తుంది.
Like a mother cares for a sucking child, God cares for us.
ఒక తల్లి తన చంటి బిడ్డను ఏ విధంగా జాగ్రత్తగా చూసుకుంటుందో దేవుడు కూడా మనల్ని ఆ విధంగా చూసుకుంటాడని బైబిల్ చెప్తుంది.
But this person did not know that.
కానీ ఈ వ్యక్తికి ఆ విషయం తెలియదు.
And it's a wrong understanding of God that prevented him from making use of what God had given him.
దేవుడు అంటే అతడు తప్పుడు భావనను కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఏదైతే తనకి ఇచ్చాడో దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు.
Is that possibly true in your life as well?
నీ జీవితంలో కూడా ఈ అవకాశం ఉంది.
God's given you things and you've not been able to use them to its full potential.
దేవుడు నీకు కొన్ని తలాంతులను ఇచ్చాడు కానీ నీ సామర్థ్యం కొలది వాటిని నువ్వు ఉపయోగించట్లేదు.
Not because you're not faithful, but because you have got a wrong understanding of God.
నీవు నమ్మకంగా లేవని కాదు కానీ దేవుడు అంటే తప్పుడు భావన నీవు కలిగి ఉన్నావు.
So it's very important to recognize that. And
కాబట్టి దాన్ని గుర్తించడం ఎంతో ముఖ్యమైన విషయం.
And what does the master call this person?
యజమానుడు ఈ వ్యక్తిని ఏమని పిలిచాడు?
He calls him a wicked, lazy slave.
సోమరివైన చెడ్డ దాసుడు అని పిలిచాడు.
To be lazy is to be wicked.
సోమరిగా ఉండటం చెడ్డగా ఉండటమే.
Why was he lazy? Because he couldn't bother about trying trading that.
అతడు ఎందుకు సోమరిగా ఉన్నాడు? ఎందుకంటే దాంతో వ్యాపారం చేయాలని అతడు అనుకోలేదు.
You know, serving God is a lot of hard work. There's no doubt about it.
దేవుణ్ణి సేవించటం అంటే ఎంతో కష్టపడాలి, అందులో సందేహమేమీ లేదు.
There's a certain amount of risk involved as well in serving God.
దేవుణ్ణి సేవించే విషయంలో ఎంతో ప్రమాదం కూడా ఉంటుంది.
You know, when you try to trade one talent or five talents or two talents, there's a certain amount of risk involved.
నీవు ఒక తలాంతుని కానీ, రెండు తలాంతులను కానీ, ఐదు తలాంతులను కానీ వ్యాపారం చేస్తున్నప్పుడు దానిలో ఎంతో కొంత ప్రమాదం ఉంటుంది.
బట్ If we really trust God, he helps us.
కాని నీవు నిజంగా దేవుణ్ణి నమ్మినట్లయితే ఆయన సహాయం చేస్తాడు.
And so this man was wicked and lazy. And that is what the Lord is going to say to anyone who has not used the talent God has given him.
ఈ వ్యక్తి సోమరివాడు మరియు చెడ్డవాడు. ఎవరైతే తమ తలాంతులను ప్రభు కోసం ఉపయోగించరో ప్రభు కూడా ఇదే మాటలు చెప్పబోతున్నాడు.
So you need to ask yourself, whether you're using whatever God has given you.
కాబట్టి నిన్ను నీ విధంగా ప్రశ్నించుకోవాలి, దేవుడు నాకు ఇచ్చిన దాన్ని నేను ఉపయోగిస్తున్నానా?
And that could be not only spiritual gifts, maybe he's given you money to use for his service.
అవి కేవలం ఆత్మ సంబంధమైన తలాంతులు వరముల గురించి మాత్రమే కాదు కానీ బహుశా దేవుడు నీకు డబ్బు ఇచ్చి ఉండొచ్చు దేవుని పని కోసం వాడటానికి.
To some he gives an abundance, to some a little less, some much less.
కొంతమందికి ఆయన ఎంతో ఎక్కువ డబ్బునిస్తాడు, కొంతమందికి తక్కువగా ఇస్తాడు, కొంతమందికి మరి తక్కువగా ఇస్తాడు.
But everyone has got something which he can use.
కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఉపయోగించడానికి దేవుడు ఏదో ఒకటి ఇస్తూ ఉంటాడు.
You got free time.
కొంతమందికి చాలా తీరిక సమయం ఉంటుంది.
You got energy.
కొంతమందికి ఎక్కువగా శక్తి ఉంటుంది.
You got spiritual gifts.
కొంతమందికి ఆత్మ సంబంధమైన వరాలు ఉంటాయి.
Are you using them all for the glory of God?
వాటన్నింటిని కూడా దేవుని యొక్క మహిమ కోసం నీవు ఉపయోగిస్తున్నావా?
That's a very, very important question.
ఇది ఎంతో ఎంతో ప్రాముఖ్యమైన ప్రశ్న.
And he says, if you don't, then take it away and give it to the one who already has 10.
ఒకవేళ నీవు దాంతో ఏమి చేయనట్లయితే ఆ వ్యక్తి దగ్గర నుండి తీసి 10 తలాంతులు గల వ్యక్తికి ఇవ్వమని యజమానుడు ఆజ్ఞాపిస్తున్నాడు.
For to everyone who has shall be more be given, and he shall have an abundance, verse 29.
కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. 29వ వచనం.
బట్ ఫ్రమ్ ద వన్ హూ డస్ నాట్ హ్యావ్ ఈవెన్ వాట్ హి డస్ హ్యావ్ షాల్ బి టేకెన్ అవే.
లేని వాని యొద్దు నుండి వానికి కలిగినదియు తీసివేయబడును.
అండ్ కాస్ట్ అవుట్ ద వర్త్లెస్ స్లేవ్ ఇంటూ ఔటర్ డార్క్నెస్ ఇన్ దట్ ప్లేస్ వేర్ దేర్ ఇస్ వీపింగ్ అండ్ గ్నాషింగ్ ఆఫ్ టీత్.
మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకట్లోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరకటి ఉండును అనెను.
దాట్స్ అ ప్రిటీ టెరిఫైయింగ్ థింగ్. దట్
ఇదెంతో భయంకరమైన విషయం.
ఇఫ్ గాడ్ హస్ గివెన్ us something and we just don't care for it and we waste it and spend it on ourselves, we can end up in outer darkness finally for all eternity in verse 30.
దేవుడు మనకు ఏదైనా ఇచ్చినప్పుడు దాని గురించి మనం జాగ్రత్త పడకుండా కేవలం మన కోసమే దాన్ని ఖర్చు పెట్టి మన కోసమే ఉపయోగించుకున్నట్లయితే చివరకు వెలుపటి చీకట్లోనికి మనం త్రోసివేయబడతాం. 30వ వచనం.
See, we are answerable to God. That's what many Christians don't realize.
మనం ప్రభువుకి లెక్క అప్పగించాలి. అనేక మంది క్రైస్తవులు దీన్ని గుర్తించరు.
The very fact that we've got life,
మనము ఈ జీవితాన్ని కలిగి ఉన్నామంటే అర్థం ఏంటంటే,
God has allowed us to be born on earth and we have the resources of earth God's given us.
మనము ఈ భూమి మీద జన్మించడానికి దేవుడు అనుమతించాడు. మరియు ఈ భూమి మీద మనం జీవించడానికి కావలసిన వనరులను దేవుడు ఇచ్చాడు.
It brings upon us a tremendous responsibility.
కాబట్టి దేవుడు మన మీద ఎంతో బాధ్యత ఉంచాడు.
We are answerable to God for how we use the one life God has given us.
దేవుడు మనకిచ్చిన ఒక్క జీవితాన్ని ఏ విధంగా మనం జీవిస్తున్నాం, ఉపయోగించుకుంటున్నాం అన్న దాని మీద మనం దేవునికి లెక్క అప్పగించాలి.
And if we neglect and bury it and don't care for God, then outer darkness is our eternal destiny.
మనం ఈ జీవితాన్ని నిర్లక్ష్యం చేసి దేవుని గురించి పట్టించుకోకుండా ఉన్నట్లయితే వెలుపుట చీకటే మన గమ్యమవుతుంది.
And the meaning of verse 29 is that everyone who has something and is faithful with what he has.
29వ వచనం యొక్క అర్థం ఏంటంటే, ఎవరైతే తనకు కలిగి ఉన్న దాంట్లో నమ్మకత్వం కలిగి ఉంటారో,
he uses what he has, God gives him more.
తాను కలిగి ఉన్న దాన్ని ఎవరైతే ఉపయోగిస్తూ ఉంటారో దేవుడు అతనికి మరెక్కువగా ఇస్తాడు.
That's the meaning of verse 29.
అదే 29వ వచనం యొక్క అర్థం.
Everyone who has shall more be given.
కలిగి ఉన్న ప్రతి వానికి ఇయ్యబడును.
Someone who has something and is very faithfully using that something for the glory of God, more will be given to him.
ఒక వ్యక్తి తనకు కలిగి ఉన్న దాన్ని ఎంతో నమ్మకత్వం కలిగి ఉండి ప్రభు మహిమ కోసం వాడుతూ ఉన్నట్లయితే దేవుడు మరెక్కువగా వ్యక్తికి ఇస్తాడు.
But if someone has something and he doesn't use it at all, then gradually he can lose even what he has.
కానీ ఒక వ్యక్తి ఏదైనా కలిగి ఉండి దాన్ని ఉపయోగించకుండా ఉన్నట్లయితే క్రమేపీ దాన్ని కూడా కోల్పోతాడు.
సో దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పారబుల్ దట్ వీ నీడ్ టు గివ్ హీట్ టు, ద పారబుల్ ఆఫ్ టాలెంట్స్.
కాబట్టి ఈ తలాంతులను గురించిన ఉపమానం గురించి మనం ఎంతో జాగ్రత్త పడాలి.
అండ్ దెన్ వీ హ్యావ్ అనదర్ పిక్చర్ ఆఫ్ ద ఫైనల్ డే ఆఫ్ జడ్జ్మెంట్.
అంత్య దినమున తీర్పును గురించిన దృశ్యం ఇక్కడ ఉంది.
ద బేసిస్ ఆన్ విచ్ గాడ్ జడ్జెస్ us.
దేవుడు దేన్ని ఆధారం చేసుకుని మనల్ని తీర్పు తీరుస్తాడో ఇక్కడ ఉంది.
దిస్ ఇస్ వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ దీస్ ఫోర్ పారబుల్స్ బిగినింగ్ ఇన్ చాప్టర్ 24 అండ్ వర్స్ 45.
మత్తయి సువార్త 24వ అధ్యాయం 45వ వచనం నుండి ప్రారంభమైన ఈ నాలుగు ఉపమానాల్లో కూడా దీన్నే మనం చూస్తూ ఉన్నాం.
ద ఫెయిత్ఫుల్ స్లేవ్ హూ సర్వ్స్ ద మాస్టర్స్ ఫుడ్ టు దోస్ అట్ ద టేబుల్.
ఎంతో నమ్మకత్వం కలిగిన దాసుడు తన ఇంటి వారికి ఆహారాన్ని పంచిపెట్టడం.
ద వైజ్ వర్జన్స్ అండ్ యూజింగ్ ద టాలెంట్స్ గాడ్ గివ్స్ us ఫెయిత్ఫుల్లీ.
బుద్ధిగల కన్యకలను గురించిన ఉపమానం మనం చూశాం. తర్వాత దేవుడు మనకిచ్చిన తలాంతులను నమ్మకత్వం కలిగి ఏ విధంగా ఉపయోగించాలో మనం చూశాం.
అండ్ నౌ హియర్ ఇట్స్ టాకింగ్ అబౌట్ ద వే వీ ట్రీట్ అదర్స్ హూ ఆర్ ఇన్ నీడ్ అరౌండ్ us.
మన చుట్టుపక్కల ఉన్నవారు అవసరంలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా స్పందిస్తున్నాము అన్న దాని గురించి ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు.
When the Son of Man comes in his glory and all the angels, he will sit on his glorious throne and all the nations will be gathered before him and he will separate them from one another as a shepherd separates the sheep from the goats.
తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచును.
This is the one place in scripture where Jesus talks about sheep and goats.
యేసు క్రీస్తు ప్రభువారు గొర్రెలను గురించి మేకలను గురించి మాట్లాడిన ఒకే ఒక సందర్భం లేఖనాల్లో రాయబడిన సందర్భం ఇదే.
And sheep are generally a picture of those who are his children, and goats a picture of those who are not.
ఇక్కడ గొర్రెలు అంటే దేవుని యొక్క బిడ్డలను సూచిస్తుంది, మేకలు అంటే దేవుని యొక్క బిడ్డలు కాదు అని సూచిస్తుంది.
And when all the nations are gathered before him, he is going to separate them one from another like a sheep from the goats.
సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడినప్పుడు గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరుస్తాడు.
And he'll put the sheep on his right side and the goats on the left.
గొర్రెలను తన కుడివైపునకు మేకలను తన ఎడమ వైపునకు నిలబెడతాడు.
And the king will say to those on his right, that is the sheep, come, you who are blessed of my father, inherit the kingdom prepared for you from the foundation of the world.
రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలారా, రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకొనండి.
There is a kingdom prepared for some people from before the worlds were created.
లోకం పుట్టింది మొదలుకొని కొంతమంది కొరకు సిద్ధపరచబడిన రాజ్యం ఉంది.
That means before Genesis 1 verse 1, God reserved something for certain people whom he was going to create.
ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికంటే ముందుగానే దేవుడు తాను సృష్టించబోయే కొంతమంది కోసం ఒక రాజ్యాన్ని సిద్ధపరిచి ఉంచాడు.
అండ్ ఇట్స్ నాట్ జస్ట్ ఎనీవన్,
ఇది అందరికీ కాదు.
ఇట్స్ దోస్ హూ హాడ్ హూ యూజ్ దేర్ లైఫ్ ఇన్ అ పర్టిక్యులర్ వే ఫర్ హూమ్ దిస్ కింగ్డమ్ ఇస్ బీయింగ్ రిజర్వ్డ్.
ఎవరైతే వారి జీవితాలను ఒక విధానంలో జీవిస్తారో వారి కోసమే ఈ రాజ్యం సిద్ధపరచబడి ఉంది.
And you see that in verse 35.
35వ వచనంలో దాన్ని మనం చూస్తాం.
It says here, I was hungry and you gave me something to eat.
నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి.
I was thirsty and you gave me something to drink.
దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి.
I was a stranger and you invited me in.
పరదేశినయుంటిని, నన్ను చేర్చుకొంటిరి.
I was naked and you clothed me.
దిగంబరిన ఇంటిని, నాకు బట్టలిచ్చితిరి.
I was sick and you visited me.
రోగిన ఇంటిని, నన్ను చూడవచ్చితిరి.
I was in prison and you came to me.
చెరసాల్లో ఉంటిని, నా యద్దకు వచ్చితిరి.
These are called in verse 37 the righteous.
37వ వచనంలో వీరే నీతిమంతులు అని పిలువబడ్డారు.
So what do the righteous do?
కాబట్టి నీతిమంతులు ఏం చేస్తారు?
They see Jesus in their fellow believers.
తోటి విశ్వాసుల్లో వారు యేసును చూస్తారు.
This is the first thing you need to see, understand here.
మొట్టమొదటిగా దీన్నే మనం ఇక్కడ చూడాలి, అర్థం చేసుకోవాలి.
Because the righteous, they say, Lord, verse 37, when did we see you hungry and feed you or thirsty or give you a drink?
అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి. 37వ వచనము.
And he says, when did we see a stranger or naked or see you sick or in prison?
ఎప్పుడు పరదేశి అయ్యుండుట చూచి నిన్ను చేర్చుకుంటమి, దిగంబరి అయ్యుండుట చూచి బట్టలు ఇచ్చితమి, ఎప్పుడు రోగి అయ్యుండుట అయినను, చెరసాల్లో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయన అడిగదరు.
And the king will answer and say, truly I say to you, to the extent that you did it to one of these brothers of mine, the least of them, you did it to me.
అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసిత్రి గనుక నాకు చేసిత్రని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును.
So there we see something that when we do something for a brother, even a cup of cold water that we give.
కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, మనం ఒక సహోదరునికి ఏమి చేసినా కాని చివరకు గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చినా కాని.
Jesus said, you're doing it unto him.
యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారంటే, అది ఆయనకు చేసినట్లేనని.
See, if you give me something in my hand, you're giving it to my body.
మీరు నా చేతికి ఏమైనా ఇచ్చినట్లయితే నా శరీరానికి ఇచ్చినట్లే.
అండ్ దట్ ఇన్క్లూడ్స్ ద హెడ్.
అక్కడ శరీరం అంటే శిరస్సు కూడా ఉంటుంది.
సో వెన్ యూ హెల్ప్ అ బ్రదర్ ఇన్ క్రైస్ట్ ద హెడ్ టేక్స్ నోట్ ఆఫ్ ఇట్ దట్ యు హావ్ డన్ సంథింగ్ ఫర్ వన్ ఆఫ్ హిస్ చిల్డ్రన్.
కాబట్టి క్రీస్తులో ఒక సహోదరునికి నీవేమైనా సహాయం చేసినట్లయితే శిరస్సు దాన్ని గమనిస్తుంది, తన బిడ్డకు నీవు సహాయం చేశావని.
అండ్ సో హీ సేస్ ఐ వాజ్ ఇన్ దెమ్.
కాబట్టి ఆయన చెప్తున్నాడు నేను వారిలో ఉన్నాను అని.
వెన్ దాట్ హంగ్రీ బ్రదర్ వాజ్ దేర్ ఇట్ వాజ్ మీ.
అక్కడ ఆకలిగొని ఉన్న సహోదరుడు ఉన్నాడు అంటే అందులో నేనున్నాను.
అండ్ యు సా మీ అండ్ యు ఫెడ్ మీ.
నీవు దాన్ని చూశావు, నా ఆకలి తీర్చావు.
When you, that thirsty person was there, that believer, you saw me.
దాహముగొని ఉన్న విశ్వాసిని నీవు చూసినప్పుడు నన్ను చూశావు.
Now this is not talking about general social work.
ఇది సాధారణంగా జరిగే సామాజిక సేవ గురించి చెప్పబడలేదు.
Very often this passage is misunderstood.
ఈ వాక్య భాగము చాలా తరచుగా అపార్థం చేసుకోబడింది.
People think from misunderstanding this passage that is those who do social work who are going to go into God's kingdom and those who don't do social work will be lost.
ప్రజలు దీన్ని తప్పుగా అర్థం చేసుకుని ఏం చెప్తుంటారంటే ఎవరైతే సమాజ సేవ చేస్తారో వాళ్ళు దేవుని రాజ్యంలోనికి వెళ్తారు, ఎవరైతే ఆ విధంగా సమాజ సేవ చేయరో వాళ్ళు వెళ్లరు అని చెప్తారు.
బట్ రీడ్ కేర్ఫుల్లీ.
కానీ జాగ్రత్తగా చదవండి.
ఆల్ ద ఫూలిష్నెస్ కమ్స్ వెన్ పీపుల్ డోంట్ రీడ్ స్క్రిప్చర్ కేర్ఫుల్లీ.
ప్రజలు లేఖనాలను జాగ్రత్తగా చదవరు కాబట్టి బుద్ధిహీనత అంతా వస్తుంది.
వాట్ ఇస్ ఇట్ సే హియర్ ఎగ్జాక్ట్లీ?
ఇక్కడ ఖచ్చితంగా ఏం చెప్పబడింది?
జీసస్ సెడ్ ఇన్ అస్ మచ్ అస్ యు హావ్ డన్ ఇట్ టు ద లీస్ట్ ఆఫ్ దీస్ బ్రదర్స్ ఆఫ్ మైన్ వాస్ 40.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసి తిరుగు గనుక. 40వ వచనం.
నాట్ టు ఎవ్రీ టామ్ దిక్ అండ్ హారీ యు సీ ఆన్ ద స్ట్రీట్, నాట్ టు ఎవ్రీ బెగర్.
కాబట్టి మనం వీధుల్లో చూసే ప్రతి ఒక్క భిక్షగానికి కాదు, లేకపోతే ఎవరికో తెలియని వాళ్లకు కాదు.
ఇన్ అస్ మచ్ as you helped all these people in the world,
ee lokalo unna prajalandarki meer sahayam chesaru kabatti ani cheppaledu.
In as much as you helped all these creatures of mine, no,
nenu srushtinchina ee srushtilo unna prati okkariki meer sahayam chesaru kabatti ani cheppaledu.
It's limiting itself to a certain category of people.
Kabatti aina oka jabita gurinchi cheptu unnaru.
To the extent that you did it to one of these brothers of mine,
మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసి తిరుగనుక.
హూ ఆర్ ద బ్రదర్స్ ఆఫ్ జీసస్?
యేసుక్రీస్తు ప్రభుకు సహోదరులు అంటే ఎవరు?
వెల్, జీసస్ ఆల్రెడీ డిఫైన్డ్ దాట్ ఎర్లియర్.
యేసుక్రీస్తు ప్రభు వారు దాన్ని ఇంతకు ముందుగానే నిర్వచించారు.
వి సా దాట్ ఎర్లియర్ ఇన్ వన్ ఆఫ్ హిస్ స్టేట్మెంట్స్ వై హి సెడ్ దీస్ హు డూ ద విల్ ఆఫ్ గాడ్ ఆర్ మై బ్రదర్స్.
ఎవరైతే తండ్రి చిత్తం చేస్తారో వాళ్లే నా సహోదరులు అని యేసుక్రీస్తు ప్రభు వారు ఒకచోట ప్రస్తావించారు, అది మనం చూశాం.
సో ద బ్రదర్స్ ఆఫ్ జీసస్ ఆర్ హిస్ డిసైపుల్స్.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరులు అంటే తన శిష్యులు.
అండ్ సో దిస్ ప్యాసేజ్ ఇస్ రిఫరింగ్ ఓన్లీ టు దోస్ హూ హెల్ప్డ్ హిస్ డిసైపుల్స్.
కాబట్టి ఈ వాక్య భాగము ఎవరైతే తన శిష్యులకు సహాయం చేస్తారో వాళ్లనే సూచిస్తుంది.
Not of those who have done social work for everybody in the world.
కాబట్టి లోకంలో ఉన్న ప్రతి వారి కోసం చేసిన సమాజ సేవ గురించి కాదు ఇక్కడ చెప్పబడింది.
Now you mean this, we may say, well, you mean God doesn't care for the people in the world? He certainly does.
మరి మీరు ఈ విధంగా అనొచ్చు, ఈ లోకంలో ఉన్న ప్రజలను దేవుడు పట్టించుకోడా అని. దేవుడు వారిని కూడా పట్టించుకుంటాడు.
But here I'm just saying that this parable is not referring to that.
కానీ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ ఉపమానము దాన్ని సూచించట్లేదు.
Galatians 6 verse 10 says, let us do good to all men, but especially to the household of faith.
గలతీయులకు రాసిన పత్రిక 6:10 ఏం చెప్పబడిందంటే మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహముకు చేరిన వారి ఎడలను మేలు చేయదుము.
And then the others come, the goats, and he says, depart from me, you accursed, into the eternal fire which has been prepared for the devil and the angels.
అప్పుడు ఇతరులు వస్తారు మేకలు. అప్పుడు ఆయన ఎడం వైపున ఉండి వారిని చూచి, శపింపబడిన వారిలారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.
Because when I was hungry, you didn't give me anything to eat.
నేను ఆకలిగా ఉంటేనే మీరు నాకు భోజనం పెట్టలేదు.
I was thirsty and you didn't give me anything to drink.
దప్పిగా ఉంటేనే మీరు నాకు దాహం ఇయ్యలేదు.
And I was sick and you didn't visit me.
నేను రోగినై ఉంటేనే మీరు నన్ను చూడరాలేదు.
I was in prison and you didn't come and see me.
నేను చెరసాల్లో ఉంటేనే మీరు నన్ను చూడటానికి రాలేదు.
And they say, Lord, when did we see you hungry or thirsty?
అందుకు వారు, ప్రభువా, నీవు ఆకలిగొని ఉండుట, దప్పిగొని ఉండుట మేము చూడలేదు అని చెప్పారు.
These are so-called believers who call him Lord.
వీళ్ళు విశ్వాసులు అని పిలువబడేవారు, ప్రభువా అని పిలుస్తున్నారు వాళ్ళు.
And he says, inasmuch as you didn't do it to the least of these, you did not do it to me.
అందుకైనా మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనా మీరు ఇలాగ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో అనును.
They'll go away into eternal punishment, but the righteous into eternal life.
వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు.
There's eternal punishment and there's eternal life.
నిత్య శిక్ష ఉంది, నిత్య జీవము ఉంది.
And just like eternal life is existing forever, eternal punishment is a punishment that goes on forever.
నిత్య జీవము అంటే ఎల్లప్పుడూ కూడా ఎలా జీవము ఉంటుందో అదే విధంగా నిత్య శిక్ష అంటే కూడా ఎల్లప్పుడూ కూడా శిక్ష ఉంటుంది.
That's pretty clear.
ఇదంతా స్పష్టంగా ఉంది.
And so here we see some a contrast with another group that we considered in Matthew chapter 7.
మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చూసిన గుంపుకు ఈ గుంపుకు ఒక భేదం ఉంది.
See here the righteous, when the Lord reminds them of what they did for him, he says, Lord, we can't remember that. When was that?
ఇక్కడ నీతిమంతులకు ప్రభు జ్ఞాపకం చేసినప్పుడు, ప్రభు మా గుర్తులేదు మేము ఎప్పుడు చేశామని వాళ్ళు అన్నారు.
The righteous are people who don't keep a record of the good they have done.
నీతిమంతులు ఎవరు అంటే వాళ్ళు చేసిన మంచిని వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోరు.
Lord, when did we feed some hungry person?
ప్రభువా, ఆకలిగొని ఉన్న ఒక వ్యక్తికి మేమెప్పుడు భోజనం పెట్టాం?
When did we give water to a thirsty person?
దాహముగొని ఉన్న ఒక వ్యక్తికి మేమెప్పుడు దప్పికి తీర్చాం?
And when did we clothe someone who was naked?
దిగంబరిగా ఉన్న వ్యక్తికి మేమెప్పుడు బట్టలు ఇచ్చాం?
When did we take a stranger in?
పరదేశిని మేమెప్పుడు చేర్చుకున్నాం?
Don't even remember.
మాకు జ్ఞాపకం కూడా లేదు.
Whereas in Matthew 7, you read of another group of people who are standing at the judgment seat of Christ.
కానీ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉన్న ఒక గుంపు ప్రజలు న్యాయ సింహాసనం ఎదుట నిలబడి,
judgment seat of God, and there he says, they say, Lord, we remember very well what all we did.
వారు తీర్పు సింహాసనం ఎదుట నిలబడి, ప్రభువా, మేమేం చేశామో అన్ని మాకు బాగా గుర్తున్నాయని చెప్తున్నారు.
Matthew 7:22.
మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం.
We remember that we prophesied, we remember that we cast out demons, and we remember that we did many miracles.
Memu pravachincham adi maaku baa gurtundi, memu dayyamulni vellagottam adi gurtundi, memu enno adbhutalu chesam adi kuda maaku gurtundi.
He says, depart from me, for I don't even know you.
Naa yeddu nundi tolagipovudi, nenu mimmulni eraganu.
Do you keep a record of all the things that you have done, which you think you have done for the Lord?
నీవు ప్రభు కోసం చేసిన కార్యములన్నింటినీ కూడా బాగా జ్ఞాపకం పెట్టుకున్నావా?
What all the sacrifices that you made?
నీవు చేసిన త్యాగాలన్నింటినీ గురించి గుర్తుపెట్టుకున్నావా?
Then you're probably in the category of Matthew chapter 7.
నీవు ఆ విధంగా ఉన్నట్లయితే బహుశా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉన్న గుంపులో నీవు ఉంటావు.
That group mentioned there in Matthew 7:22, those are the ones who remember.
అక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో ఉన్న గుంపును మనం చూసినట్లయితే వాళ్ళు అన్నింటినీ గుర్తుంచుకున్నారు.
Or are you in the category of this, the group mentioned in Matthew 25 and verse 35 to 40, who say, Lord, we don't remember what we did for you?
లేక మత్తయి సువార్త 25వ అధ్యాయం 35 నుండి 40వ వచనంలో ప్రస్తావించబడిన గుంపుకు సంబంధించిన వాడవుగా నీవు ఉన్నావు, వాళ్ళు ఏమన్నారంటే, ప్రభు, నీ కొరకు మేమేం చేశామో మాకు గుర్తులేదన్నారు.
May the Lord help us to do good and then to forget about it.
మనము మేలు చేసి దాన్ని మర్చిపోయేటట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక.
We'll be ready for the coming of Christ.
ఆ విధంగా మనం క్రీస్తు యొక్క రాకడకు సిద్ధపడి ఉందుముగాక.
We'll continue in our next episode.
ఈ అధ్యయనమును తర్వాత మనం కొనసాగిద్దాం.